ఓటమికి ఒక కారణము.
వి ఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద రీజన్స్ వై వి ఫాల్ ఇంటూ సిన్ అండ్ వై వి నీడ్ నాట్ ఫాల్.
మనం పాపంలో పడిపోవటానికి కారణాలను, మనము ఎందుకు పడిపోనక్కర్లేదు అనే విషయాలను మనం పరిశీలిద్దాము.
అండ్ ఐమ్ ష్యూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ రిలెవెంట్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ లిస్నింగ్.
వింటున్న మీ అందరికీ ఇది చాలా సంబంధితమైన ధ్యానం అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.
వి కన్సిడర్డ్ ఇన్ అవర్ లాస్ట్ స్టడీ దట్ గ్రేస్ కుడ్ కీప్ అస్ ఫ్రమ్ బీయింగ్ మాస్టర్డ్ బై సిన్.
మన గత ధ్యానంలో కృప మనలను పాపము యొక్క ప్రభుత్వం నుండి కాస్తుందని మనం చూచాము.
మ్యాన్స్ గ్రేటెస్ట్ ప్రాబ్లం ఇస్ దట్ హి ఇస్ మాస్టర్డ్ బై సిన్.
మనుషుడి అతి గొప్ప సమస్య అతడు పాపం చేత ఏలబడటమే.
And God has made a way through Jesus Christ, not only for the forgiveness of our sins, but for delivering us from sin's power.
దేవుడు యేసు క్రీస్తు ద్వారా మన పాపముల యొక్క క్షమాపణ కొరకే కాకుండా పాపము యొక్క శక్తి నుండి మనల్ని విడిపించడానికి మనకు మార్గము సిద్ధం చేశాడు.
This is the good news of the gospel, really, that we can be delivered from the power of sin.
మనం పాపం యొక్క శక్తి నుండి విడుదల పొందగలమనేది నిజంగా సువార్త యొక్క శుభవార్త.
యు నో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ ఫర్గివెన్ అండ్ బీయింగ్ సేవ్డ్.
క్షమించబడటానికి రక్షించబడటానికి మధ్య తేడా ఉందని మీకు తెలుసా?
మెనీ పీపుల్ వుడెంట్ బి ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టు.
ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను అనేక మంది వివరించలేరు.
లెట్ మీ యూజ్ ఎన్ ఇల్లస్ట్రేషన్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్.
దాన్ని వివరించడానికి నేను ఒక దృష్టాంతాన్ని వాడతాను.
ఇఫ్ ద పీపుల్ ఆఫ్ ది కార్పొరేషన్ ఆర్ డిగ్గింగ్ అప్ ద రోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్ అండ్ దే మేడ్ ఎ డీప్ పిట్ దేర్.
నా ఇంటి ఎదురుగా కార్పొరేషన్ వాళ్ళు రోడ్డును త్రవ్వి ఒక లోతైన గుంటను చేస్తే,
ఇఫ్ ఐ హావ్ ఎ లిటిల్ చైల్డ్ హూస్ ఇన్ మై హోమ్ అండ్ ఐ టెల్ హిమ్ వెల్ సన్ డోంట్ గో నియర్ దట్ పిట్ బికాజ్ యు మే ఫాల్ అండ్ యు మే హర్ట్ యువర్ సెల్ఫ్.
నా ఇంటిలో ఒక చిన్న బాలుడు ఉంటే నేను వాడితో ఆ గుంట దగ్గరకు వెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు ఆ గుంటలో పడితే నీకు దెబ్బలు తగులుతాయి అని చెప్తాను.
యు నో హౌ లిటిల్ చిల్డ్రన్ ఆర్ దే డోంట్ పే అటెన్షన్ టు దేర్ పేరెంట్స్ అండ్ సే హి గోస్ నియర్ ద పిట్ అండ్ హి ఫాల్స్ ఇంటూ ఇట్.
చిన్న పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలుసు. వారు వారి తల్లిదండ్రులను పట్టించుకోరు. వాడు ఆ గుంట దగ్గరకు వెళ్ళి దానిలో పడ్డాడు అనుకోండి,
అండ్ ఫ్రమ్ విత్ ఇన్ ద పిట్ హి క్రైస్ అవుట్ and saying daddy daddy help me.
Aa guntalo nundi vaadu nanna nanna naaku sahayam cheyi ani kekala vestadu.
And I hear that voice and I go running and I go there and say, son, what happened? He says, daddy, I'm sorry, I disobeyed you and I've fallen here in this pit, and that pit's about say 8 feet deep.
Nenu danni vini parugettuku velli emayindani adugutanu. Nanna nannu kshaminchu, nenu neeku lobadaledu, నేను ఈ గుంటలో పడిపోయాను అని వాడు చెప్తాడు. ఆ గుంట సుమారు 8 అడుగుల లోతుంది.
అండ్ ఐ సే, వెల్ దట్స్ ఓకే సన్, ఐ ఫర్గివ్ యు, గుడ్ బై.
నేను, సరేరా, నేను నిన్ను క్షమించాను, వెళ్ళొస్తాను అని చెప్తాను.
అండ్ ఐ లీవ్ హిమ్ దేర్ అండ్ ఐ గో.
వాడిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాను.
హావ్ ఐ ఫర్గివెన్ హిమ్ ఫర్ హిస్ డిసోబీడియన్స్? ఐ సర్టన్లీ హావ్.
వాడి అవిధేయతను నేను క్షమించానా? నిశ్చయంగా క్షమించాను.
హావ్ ఐ సేవ్డ్ హిమ్? నో, ఐ హావెంట్.
నేను వాడిని రక్షించానా? లేదు, రక్షించలేదు.
డు యు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ నౌ బిట్వీన్ బీయింగ్ ఫర్గివెన్ అండ్ బీయింగ్ సేవ్డ్?
ఇప్పుడు మీకు క్షమించబడటానికి రక్షించబడటానికి మధ్య తేడా అర్థమైందా?
డేవిడ్ సెడ్, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ హూ ఫర్గివ్స్ ఆల్ యువర్ ఇనిక్విటీస్.
నా ప్రాణమా, నీ దోషములన్నిటినీ క్షమించు, ప్రభువుని సన్నుతించుము అని దావీదు చెప్పాడు.
But David could not be saved from the power of sin.
Kani Davidu paapam yokka shakti nundi rakshimpabadalekapoyadu.
It was the same with every person in the Old Testament.
Paatani bandhanallo prati vyakti yokka sangate ante.
But when we turn to the pages of the New Testament, in the very first page, we come to this verse in Matthew 1 verse 21.
Kani kotta nibandhanaku vachinappudu dani modati pageelone మత్తయి సువార్త 1:21 మనం ఈ వాక్యాన్ని చూస్తాము.
యు షల్ కాల్ హిస్ నేమ్ జీసస్ బికాజ్ హి షల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్.
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను.
Not just forgive their sins, he will save his people not in their sins but from their sins.
కేవలం వారి పాపాలను క్షమించడం మాత్రమే కాదు, ఆయన తన ప్రజలను వారి పాపాలలో కాకుండా వారి పాపాల నుండి రక్షిస్తాడు.
If the gospel message is only that Jesus can forgive me but cannot save me, I would say it's good news, but it's not as good news as it should be.
సువార్త యొక్క సందేశము యేసు నన్ను కేవలం క్షమించగలడు కానీ రక్షించలేడు అని అయ్యుంటే అది శుభవార్తే కానీ అనుకున్నంత గొప్ప శుభవార్త కాదు.
It would be like telling the woman caught in adultery in John's Gospel chapter 8, you remember what Jesus told her?
యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో ఏం చెప్పాడో మీకు గుర్తుందా?
Has no man condemned you, Jesus asked her, and she said, no man, Lord.
ఎవరో నీకు శిక్ష విధించలేదా అని ఆయన అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని చెప్పింది.
Well, Jesus said two things. He said, I don't condemn you. John 8:11. Now don't sin anymore.
అప్పుడు యేసు రెండు విషయాలు చెప్పాడు. యోహాను 8:11లో నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకము అని చెప్పాడు.
That's the twofold message of the gospel.
అదే సువార్త యొక్క ద్విగుణమైన సందేశము.
I do not condemn you. Go and don't sin again.
నేను నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దు.
Now if there was only one part to it, I don't condemn you, but you know, you may go and you may fall into sin again, you may again live in adultery, that wouldn't be very much of a gospel. But these two parts,
నేను నీకు శిక్ష విధింపను అని దానికి ఒక్క భాగమే ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి మరలా పాపంలో పడొచ్చు, నువ్వు మరలా వ్యభిచారంలో జీవించవచ్చు, అప్పుడు అది గొప్ప సువార్తగా ఉండేది కాదు. కానీ దానికి రెండు భాగాలున్నాయి.
The gospel message has got two sides to the coin, and if one side is missing, it's an incomplete gospel.
సువార్త సందేశం అనే నాణెమునకు రెండు ప్రక్కలు ఉన్నాయి, దానిలో ఒక ప్రక్క లేకుంటే అదొక అసంపూర్ణ సువార్త.
People talk about the full gospel. Well, here it is in John 8:11. I don't condemn you and don't sin again.
ప్రజలు సంపూర్ణ సువార్త గురించి మాట్లాడతారు, అది యోహాను సువార్త 8:11లో ఉంది. నేను నీకు శిక్ష విధింపను, నువ్వు ఇక పాపం చెయ్యొద్దు.
Mercy and grace, forgiveness and victory.
కనికరము మరియు కృప, క్షమాపణ మరియు విజయము.
They only had forgiveness under the law.
ధర్మశాస్త్రము క్రింద వారు కేవలం క్షమాపణను కలిగి ఉండిరి.
Now we have forgiveness and victory.
ఇప్పుడు మనకు క్షమాపణ మరియు జయము ఉన్నాయి.
There will not be any mastery over our life of sin anymore.
పాపము ఇక మన జీవితంపై ప్రభుత్వం చేయదు.
Now, if that be the case, does it mean that we will never sin again? No, it doesn't mean that.
అలాగైతే దాని అర్థము ఇక మనం పాపం చేయమనా? లేదు, దాని అర్థము అది కాదు.
God says he's going to change our nature and give us the nature of God, of himself, his own divine nature. And when I have that nature and I allow that nature to gradually control my life, I will become more and more free from sin, but I will not want to sin anymore.
Devudu mana swabhavanni marchi devuni swabhavamunu tana swabhavamunu tana sonta deva swabhavamunu manaki istanani cheptunnadu. Naaku aa swabhavam unnappudu nenu ఆ స్వభావము నా జీవితాన్ని క్రమేణా నియంత్రించడానికి అనుమతిస్తే నేను ఇంకా పాపం నుండి విడుదల పొందుతాను. నేను ఇంకా పాపం చేయాలని అనుకోను.
Now you know the difference between a pig and a cat. What's the difference?
ఒక పందికి ఒక పిల్లికి తేడా మీకు తెలుసు కదా, ఏంటి తేడా?
We can't say that a pig falls into dirty water and a cat will never fall into dirty water because cats fall into dirty water too.
పంది మురికి నీళ్ళల్లో పడుతుందని పిల్లి మురికి నీళ్ళల్లో ఎప్పుడు పడదని మనం చెప్పలేము, ఎందుకంటే పిల్లులు కూడా మురికి నీళ్ళల్లో పడతాయి.
బట్ వీ క్యాన్ సే ద డిఫరెన్స్ కెన్ బి అబ్జర్వ్డ్ వెన్ బోత్ దీస్ యానిమల్స్ ఫాల్ ఇన్ టు ద డర్టీ వాటర్.
కానీ ఈ రెండు జంతువులకు మురికి నీళ్ళల్లో పడినప్పుడు మనం తేడాను గమనించగలము.
దట్ వన్ రిలిషెస్ ది ఎక్స్పీరియన్స్ అండ్ ది అదర్ జంప్స్ అవుట్ ఇమీడియట్లీ, అండ్ నాట్ ఓన్లీ జంప్స్ అవుట్ ఇమీడియట్లీ బట్ ద క్యాట్ లిక్స్ ఇట్సెల్ఫ్ and makes itself clean.
ఒకటి ఆ అనుభూతిని ఆనందిస్తుంది, మరొకటి వెంటనే ఆ నీళ్ల నుండి బయటకు దూకుతుంది. దూకటమే కాకుండా పిల్లి దాని శరీరాన్ని నాక్కోవడం ద్వారా దాన్ని శుభ్రం చేసుకుంటుందని మనం చెప్పొచ్చు.
Now this we could say illustrates the difference between an unconverted person and a person who is born again.
ఇది ఒక మార్పు చెందని వ్యక్తికి ఒక తిరిగి జన్మించిన వ్యక్తికి మధ్య ఉన్న తేడాను తేటపరుస్తుంది.
We cannot say that a born again person will not sin. It's very evident that born again people do, both in the Bible and in our experience. You do and I do. But there is a difference.
ఒక తిరిగి జన్మించిన వ్యక్తి పాపం చేయడని మనం చెప్పలేము. తిరిగి జన్మించిన వారు పాపం చేస్తారన్న విషయం బైబిల్లోనూ మన సొంత అనుభవంలోనూ స్పష్టంగా చూడవచ్చు. మీరు చేస్తారు, నేను చేస్తాను, కానీ ఒక తేడా ఉంది.
And the difference is a difference of nature. And you know whether you're born again at the moment when you fall into sin by your attitude towards that fall.
ఆ తేడా స్వభావంలో తేడా. మీరు తిరిగి జన్మించారో లేదో అన్న విషయాన్ని మీరు పాపంలో పడినప్పుడు దాని పట్ల మీ వైఖరి ద్వారా తెలుసుకుంటారు.
If it's one of remorse and you want to get up and you want to be clean and you want to break away from it, well, that proves that God has done a work in your heart.
ఆ వైఖరి పశ్చాత్తాపంతో కూడినదై మీరు తిరిగి లేచి మీరు పవిత్రంగా ఉండాలనుకుని దాని నుండి దూరంగా ఉండాలనుకుంటే మీ హృదయాల్లో దేవుడు ఒక కార్యాన్ని చేశాడని అది నిరూపిస్తుంది.
బట్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ దట్ నోబడీ సా ఇట్ అండ్ యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ యు డోంట్ వాంట్ టు గివ్ ఇట్ అప్, వెల్ దట్ వుడ్ ప్రూవ్ దట్ యు ఆర్ ఓన్లీ రిలీజియస్, యు హావెంట్ చేంజ్డ్ విదిన్.
కానీ దాన్ని ఎవరూ చూడలేదని మీరు సంతోషపడి దాన్ని విడిచిపెట్టాలని కోరుకోకుండా దాన్ని ఆనందించాలనుకుంటే అది మీరు కేవలం మతాశక్తి గలవారని నిరూపిస్తుంది. మీ లోపల మార్పు లేదు.
Then why do Christians fall? Is it possible for us to overcome in such a way that we don't have to keep on falling into the same old sins again and again and again?
అయితే క్రైస్తవులు పాపంలో ఎందుకు పడిపోతారు? మనం అవే పాత పాపాలలో మరలా మరలా పడిపోకుండా ఉండేటట్లు పాపాన్ని జయించడం మనకు సాధ్యమేనా?
The Christian life is a life of growth. It's not one where we keep on getting defeated, let's say by anger for 25 years.
క్రైస్తవ జీవితం ఎదుగుదలతో కూడిన జీవితం. అది మనం ఎప్పుడూ ఓడిపోయే, ఉదాహరణకు కోపంతో పాతికేళ్ల పాటు ఓడిపోయే జీవితం కాదు.
Or we keep on defeated by dirty thoughts for 25 years or with jealousy or bitterness or anything.
లేక మనం మురికి తలంపులతోనో అసూయతోనో ద్వేషంతోనో పాతికేళ్ల పాటు ఓడిపోవడం కాదు.
No. There has to be progress. The Bible speaks of our growing in grace.
లేదు, అభివృద్ధి ఉండాలి. బైబిల్ మనం కృపలో ఎదగటం గురించి మాట్లాడుతుంది.
And we could compare this with the growth of a child in a school.
మనం దీన్ని బడిలో ఒక బాలుడి ఎదుగుదలతో పోల్చవచ్చు.
You know, a child goes to school and as year passes year it goes from one standard to another standard.
Oka baludu badiki vellinappudu samachralu gadiche koddi vaadu oka taragathi nundi maroka taragathiki veltadu.
It learns things in one standard which it did not learn in the previous one.
Vaadu mundu taragathilo nechukoni vaatini ee taragathilo nechukuntadu.
We can say it overcomes certain problems, let's say mathematical problems, in one year that it could not overcome in the previous year. Let's say a child does not know how to add, but then after a year it knows how to add, but it doesn't know how to subtract.
Oka baludiki lekkallo koodika raadu kaani oka edadi tarvata vaadiki koodika vostundi kaani teesivetha raadu.
Then after another year perhaps it learns how to subtract, but it doesn't know how to multiply.
Inko edadi tarvata vaadiki teesivetha vostundi kaani guninchadam raadu.
Then after another year it learns how to multiply. And then it learns to divide and then it learns how to get square roots.
Maroka eda tarvata vaadu guninchadam nechukuntadu, aa tarvata vibhajinchadam nechukuntadu, aa tarvata vargamoolanni enchadam nechukuntadu.
So this is growth, and here is an example of how it should be in our Christian life too. Growth where we overcome area after area in our life where once upon a time we were defeated, just like that child overcomes area after area in the whole realm of mathematics where once upon a time it was totally ignorant.
కనుక ఇది ఎదుగుదల. క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలన్న దానికి ఇదొక ఉదాహరణ. ఒకప్పుడు మనం ఓడిపోయిన వాటిలో మనం ఒక్కొక్కటిగా జయించాలి. ఏ విధంగానైతే ఏమీ తెలియని ఆ బాలుడు గణిత శాస్త్రంలో ఒక్కొక్కటిగా అంశాలను నేర్చుకుంటాడో అలాగే మనం కూడా ఉండాలి.
This is growth in grace. Then what shall we say about a child that's repeatedly failing in the first standard?
ఇది కృపలో ఎదుగుదల. అయితే మొదటి తరగతిలోనే మరలా మరలా పరీక్ష తప్పే బాలుడి గురించి మనం ఏం చెప్పొచ్చు?
Is that God's perfect will? Certainly not.
అది దేవుని పరిపూర్ణ చిత్తమా? నిశ్చయంగా కాదు.
We will never be sinlessly perfect here on this earth.
మనం ఈ భూమి మీద పాపం లేని పరిపూర్ణులముగా ఎప్పటికీ కాలేము.
But we are to press on to perfection. Just like a child starting in the kindergarten class presses all the way hoping for a PhD perhaps one day.
కానీ మనం సంపూర్ణమగుటకు సాగిపోవాలి. ఏ విధంగానైతే ఆ బాలుడు బాల శిక్షణాలయంలో మొదలుపెట్టి ఒకరోజు బహుశా PhD చేయడానికి సాగిపోతాడో మనం అలా సాగిపోవాలి.
But there's a pressing on to something higher each year.
ఇంకా ఉన్నతమైన మెట్టుకు ప్రతి సంవత్సరం సాగిపోవాలి.
The Bible says in Proverbs 4 and verse 12 that the path of the righteous
సామెతలు 4వ అధ్యాయం 18వ వచనంలో బైబిల్ నీతిమంతుని మార్గం గురించి చెప్తుంది.
Proverbs 4 verse 18 actually the path of the righteous is like the light of dawn that becomes brighter and brighter as the day progresses until it reaches the perfect noonday position.
పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని చెప్తుంది.
Brighter and brighter just like the sun from dawn to midday position. There's never a time when the sun goes down and becomes darker. It gets brighter and brighter and brighter and brighter, and that's God's perfect will for us.
అంతకంతకు అంటే సూర్యుడు అరుణోదయం నుండి మధ్యాహ్నం వరకు ఏ విధంగా ప్రకాశిస్తాడో సూర్యుడు క్రిందకు వెళ్ళి చీకటి పడడం అనేది ఉండదు. సూర్యుడు ఇంకా ప్రకాశిస్తాడు. అదే మన పట్ల దేవుని పరిపూర్ణ చిత్తమయ్యింది.
జస్ట్ లైక్ ఫర్ అ చైల్డ్ ఇన్ స్కూల్ we expect it if it's in first standard this year we expect it to go to second standard next year.
ఏ విధంగా ఒక బాలుడు బడికి వెళ్ళినప్పుడు ఈ ఏడు మొదటి తరగతిలో ఉంటే వచ్చే ఏడు రెండో తరగతికి వెళ్తాడని ఆశిస్తామో ఆ విధంగానే.
It won't reach 10th standard for another 9 years but we expect it to reach second standard the next year the third standard the next year and so on.
వాడు 9 ఏళ్ల వరకు 10వ తరగతికి వెళ్ళడు. కానీ వాడు వచ్చే సంవత్సరం 2వ తరగతికి వెళ్తాడని ఆ తర్వాత సంవత్సరం 3వ తరగతికి వెళ్తాడని ఆశిస్తాము.
God's will for you my friend is that you should go from one degree of glory to another. Progress, overcoming.
స్నేహితుడా, నువ్వు మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలన్నది నీ కొరకు దేవుని చిత్తమై ఉంది. అభివృద్ధి చెందాలి, సాధించాలి, జయించాలి.
You're not to be defeated by the same sins year after year. You're to be an overcomer.
నువ్వు అవే పాపాలతో సంవత్సరం తర్వాత సంవత్సరం ఓడిపోకూడదు. నువ్వు జయించువాడిగా ఉండాలి.
Then why is it that some students fail and fail and fail and fail repeatedly in the same class?
అలాగైతే ఎందుకని కొంతమంది విద్యార్థులు అదే తరగతిలో పదే పదే తప్పుతూ ఉంటారు?
Well, there could be many reasons, but I think one of the fundamental reasons is a lack of the fear of God.
దానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఒక ప్రధానమైన కారణం దేవుని భయం లేకపోవడం అని నేను అనుకుంటాను.
In the book of Proverbs chapter 9 and verse 10 it says that the fear of God is the beginning of wisdom.
సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యందు భయభక్తులు జ్ఞానమునకు మూలమని చెప్పబడింది.
In other words it's the first lesson in the school of wisdom. It's like learning the alphabet.
వేరే మాటల్లో చెప్పాలంటే జ్ఞానం అనే బడిలో అది మొదటి పాఠము. అది అక్షరమాలను నేర్చుకోవడం వంటిది.
You know, when you go to school, when a child goes to school, the first thing it learns is the alphabet.
మీరు బడికి వెళ్ళినప్పుడు, ఒక బాలుడు బడికి వెళ్ళినప్పుడు వాడు మొదటిగా నేర్చుకునేది అక్షరమాలనే.
What is the alphabet of wisdom?
జ్ఞానము యొక్క అక్షరమాల ఏంటి?
It is to fear the Lord. And it says in Proverbs 8 and verse 13, to fear the Lord is to hate evil.
అది ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండటం. ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండటం చెడుతనమును విసర్జించటమే అని సామెతలు 8:13లో చెప్పబడింది.
Let me ask you a question. Why is it that you find when some other believer is nearby, you don't fall into some sins which you fall into when you're all by yourself?
నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వేరొక విశ్వాసి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు పడిపోని పాపాలలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పడిపోవడానికి కారణం ఏంటి?
When you're alone in a room all by yourself, there's nobody around, why is it you fall into certain sins? And if at that moment a believer walked into the room or knocked at your door and came in, you wouldn't think of or dream of committing that sin.
మీరు ఒక్కరే ఒక గదిలో ఉండి చుట్టూ ఎవరు లేనప్పుడు మీరు కొన్ని పాపాలలో ఎందుకు పడిపోతారు? ఆ సమయంలో ఒక విశ్వాసి ఆ గదిలోకి ప్రవేశిస్తే లేక మీ తలుపు తట్టి లోపలికి వస్తే మీరు ఆ పాపాన్ని చేయాలని కల కూడా కనరు. ఎందుచేత?
I'll tell you the reason. Because you fear that man's opinion.
నేను కారణం చెప్తాను. ఎందుకంటే మీరు ఆ వ్యక్తి అభిప్రాయానికి భయపడతారు.
That man's opinion means more to you than God's. When you're alone, only God is in the room. When that person comes in, that man is in the room. And if that person's presence can prevent you from committing a particular sin, and when that person is away and only God is there, you commit that sin, it would indicate that you do not fear God.
దేవుని అభిప్రాయం కంటే ఆ వ్యక్తి అభిప్రాయము మీకు ముఖ్యమైంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాత్రమే గదిలో ఉంటాడు. కానీ ఆ వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి లోపల ఉంటాడు. ఆ వ్యక్తి సమక్షంలో మీరు పాపం చేయకుండా ఉండి ఆ వ్యక్తి లేకుండా దేవుడు మాత్రమే ఉన్నప్పుడు మీరు ఆ పాపాన్ని చేయడం మీరు దేవునికి భయపడరని సూచిస్తుంది.
యు ఫియర్ మ్యాన్ మోర్ దెన్ యు ఫియర్ గాడ్. వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ యు నీడ్ టు డు, డియర్ ఫ్రెండ్, ఇస్ టు ప్రే టు గాడ్ అండ్ సే, లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ టు ఫియర్ యు. ప్లీజ్ హెల్ప్ మీ టు మోర్న్ వెన్ ఐ ఫెయిల్, వెన్ ఐ కమ్ షార్ట్.
మీరు దేవునికంటే మనుషునికి ఎక్కువ భయపడుతున్నారు. స్నేహితుడా, నువ్వు చేయవలసిన మొదటి పనుల్లో ఒకటేంటంటే దేవునికి ప్రార్థించి, ప్రభువా, నీకు భయపడటం నాకు నేర్పించు. నేను పడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు దుఃఖించడానికి నాకు సహాయపడు అని చెప్పడం.
Now let me give you, this is a challenge. If you're willing to mourn every single time you fail, every single time you say, Lord, I slipped up, forgive me. Help me to fear you. I want to recognize your presence. I want to live before your face. You will discover those who mourn are strengthened and you can be an overcomer.
నేను దీన్ని మీకు ఒక సవాలుగా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు పడిపోయిన ప్రతిసారి మీరు దుఃఖించడానికి ఇష్టపడితే ప్రతిసారి మీరు, ప్రభువా, నేను జారిపోయాను, నన్ను క్షమించు, నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి నాకు సహాయం చేయి, నేను నీ సన్నిధిని గుర్తించి నీ సమక్షంలో జీవించాలనుకుంటున్నాను అని చెప్పండి. దుఃఖించేవారు బలపరచబడటం మీరు కనుగొంటారు. అప్పుడు మీరు జయించువారిగా మారిపోగలరు.